ಶ್ರೀ ಗುರು ಗಣಪತಿ ವಾಣಿ ಹಯಕಂಧರ ದತ್ತ ದಕ್ಷಿಣಾಸ್ಯಾನಾಂ ಚರಣಸ್ಮರಣಂ ಅವಿದ್ಯಾಹರಣೇ ಕರಣಂ ಮಮಾಸ್ತು ಸಚ್ಚರಣಂ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾ. ಆನಂದೈಕರ ಸಪ್ರಸಾರ ವಿಲಸನ್ ಮಂದಸ್ಮಿತಾಸ್ಯಂ ಕೃಪಾಪಾರೀಣಂ ನಿಜ ಭಕ್ತಮಾನಸ ನವಾಂಭೋಜಾತ ಭಾನೋದಯಂ ಕಾಲಜ್ಞಾನ ವಿದಗ್ರಣೀಂ ಶಿವಕರಂ ಕಾಳೀಸಮಂ ಸದ್ಗುರುಂ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಮಯಂ ನಮಾಮಿ ಹನುಮತ್ಕಾಳೀ ಪ್ರಸಾದಾಹ್ವಯಂ. ಅನಂತಶಕ್ತಿ ಸಂಪನ್ನಮಮಲಂ ಕಾಲವೇದಿನಂ ವಂದೇ ಕಾಳೀ ಪ್ರಸಾದಂ ಮತ್ಕಾಮಿತಾರ್ಧ ಪ್ರದಂ ಗುರುಂ. ಸತ್ಸಂಗತ್ವೇ ನಿಸ್ಸಂಗತ್ವಂ ನಿಸ್ಸಂಗತ್ವೇ ನಿರ್ಮೋಹತ್ವಂ ನಿರ್ಮೋಹತ್ವೇ ನಿಶ್ಚಲತತ್ವಂ ನಿಶ್ಚಲತತ್ವೇ ಜೀವನ್ ಮುಕ್ತಿ. ಓಂ ನಮೋ ಬ್ರಹ್ಮಾದಿಭ್ಯೋ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ಸಂಪ್ರದಾಯಕರ್ತೃಭ್ಯೋ ವಂಸರ್ಷಿಭ್ಯೋ ಮಹದ್ಭ್ಯೋ ನಮೋ ಗುರುಭ್ಯಃ ಸರ್ವೋಪಪ್ಲವರಹಿತಃ ಪ್ರಜ್ಞಾನಘನಃ ಪ್ರತ್ಯಗದ್ಧೋ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಈ ಆಲಯಂಲೋ ಪ್ರಕಾಶಿಸ್ತುನ್ನಟುವಂಟಿ ಜಗನ್ಮಾತ ಭುವನೇಶ್ವರಿ ದೇವಿ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಮಲಕು ಶಿರಸ ಪ್ರಣಮಿಲ್ಲುತು ಅಮ್ಮಲ್ಲೋನೇ ಅಮ್ಮನೇ ತಾನೇ ಪ್ರಕಾಶಿಸಿದಟುವಂಟಿ ಶ್ರೀ ಪರಮೇಶ್ವರುಡಿಕಿ ಶಿರಸ ಪ್ರಣಮಿಲ್ಲುತು ಆಧ್ಯಾತ್ಮಿಕ ತತ್ವಾನ್ನಿ ಅಂದించಡಾನಿಕಿ ಈ ಕೇಂದ್ರಾನ್ನಿ ಇಕ್ಕಡ ಉನ್ನಟುವಂಟಿ ಭಗವದ್ಭಕ್ತುಲಿಗೆ ಅಂದಜೇಸಿನಟುವಂಟಿ ಪರಮ ಪೂಜ್ಯಪಾದ ಪರಮಹಂಸ ಪರಿವಿರಾಜಕಾಚಾರ್ಯ ಶ್ರೀ ಭಾರತತೀರ್ಥ ಸ್ವಾಮಿವಾರಿ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದ ಮೂಲಕ ಅಲಗೇ ವಾರಿ ದಿವ್ಯಮೈನಟುವಂಟಿ ಹಸ್ತಮಲತೋ ವಾರು ಪೂಜಿಸಿ ಈ ಪರಮಮೈನಟುವಂಟಿ ಆಲಯಂಲೋ ಒಕ ಮೂರ್ತಿಗಾ ವಾರು ಅನುಗ್ರಹಿಸಿನಟುವಂಟಿ ಪರಮಹಂಸ ಪರಿವಿರಾಜಕಾಚಾರ್ಯ ಪರಮ ಪೂಜ್ಯಪಾದ ಶ್ರೀ ಆದಿಶಂಕರ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯುಲ ವಾರಿ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಮುಲಕು ಶಿರಸಾಪರಣಮಿಲ್ಲುತು. ಈ ಸೇವೆಲಲ್ಲೋ ಪಾಲ್ಗೊಂಟೂ ವಾರಿ ಜೀವಿತಾಲ್ನಿ ಧನ್ಯತೆ ಚೇಸ್ಕುಂಟುನ್ನಟುವಂಟಿ ಆಚಾರ್ಯ ಸ್ವಾಮುಲಕು ಅಲಾಗೇ ಕಾರ್ಯಕರ್ತಲೈನಟುವಂಟಿ ವಾರು ಅಂದರಲ್ಲೋ ಪ್ರಕಾಶಿಸ್ತುನ್ನ ಭಗವಂತುನಿಕಿ ನಮಸ್ಕರಿಸ್ತೂ ಈ ಸಭೆಲೋ ಶ್ರವಣಾಸಕ್ತತೋ ಇಕ್ಕಡಿಕಿ ವೇಂಚೇಸಿನಟುವಂಟಿ ಭಗವದ್ಭಕ್ತುಲಂದರಲ್ಲೋ ಪ್ರಕಾಶಿಸ್ತುನ ಪರಮಾತ್ಮಕು ಶಿರಸಾ ಪ್ರಣಮಿಲ್ಲುತು ಸರ್ವೇಭ್ಯೋ ಮಹಾಭಕ್ತೇಭ್ಯೋ ನಮಃ. ಮಾಮೂಲು ಮಾಟಲ್ಲೋ ಮನಕಿ ಮನ ಪೆದ್ದಲು ಅಂಟೂ ಉಂಟಾರು ತಂತೆ ಬೂರ್ಲು ಬುಟ್ಟಲೋ ಪಡ್ಡಾರು ಅನಿ ತಂತೆ ಬೂರ್ಲು ಬುಟ್ಟಲೋ ಪಡ್ಡಾರು ಅನಿ అలాగే మనం కూడా చాలా ఆలయము అక్కడ మీకు సత్సంగం ఉంది అంటే ఓహో మనకేదో కొత్త ప్రదేశం అన్నమాట, చూపించడానికి భగవంతుడు తీసుకెళ్తున్నట్టున్నాడు అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి మనర్షామూర్తులైనటువంటి గురువులే ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటే మనస్సుకి ఒక ఆత్మీయత అనేటువంటిది అంటే భిన్నమైనటువంటిది ఇక్కడ కనిపించడల్లా. ముందు భగవంతుడు కనిపించాడు, భగవంతుని ప్రసాదించిన అనుగ్రహమూర్తులు. గురువులు లేకపోతే భగవంతుని గురించి తెలియజేసేవాడు ఎవరండి? గురువులు తెలియజేయబట్టే మనకి అంతరారాముడైనటువంటి ఆ భగవంతుని గురించి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా, ఇందులో విషయమే కాదు అన్ని విషయాలు తెలియజేస్తానన్న మహానుభావులు ఆయన. ఎవరు? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. భక్తికి జ్ఞానానికి ఒకవేళ బాగా పటిష్టంగా ఉన్న సంస్కృత అధ్యయనం చేసేటువంటి వాళ్ళకు కూడా అన్ని వైపుల నుంచి కూడా స్తోత్రాల ద్వారా మంత్రాల ద్వారా వారి యొక్క అందులో ఉన్నటువంటి రహస్యమైనటువంటి తత్వాలన్నింటినీ కూడా మనకి అందించినటువంటి మహానుభావులు మా అస్మద్ గురుదేవులు ఎప్పుడూ చెప్తుండేవారు. స్వామివారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ప్రసాదించినటువంటి ఎన్నో ఎన్నో గ్రంథాలని మనం నిత్యము పారాయణలో పెట్టుకున్నాం, జరుగుతూ ఉండేదే అది. అందుకని ఒక ఆత్మీయత ఇక్కడ అమ్మో కొత్త ఏం లేదు, మనం ఏదో తెలుసున్నంతలో మనం చక్కగా ముచ్చడించుకోవచ్చు. అంటే చనువు ఉంటే తప్ప మనకు అది దొరకడం కష్టం. గురు సాంప్రదాయానికి శ్రీ పరమ పూజ్యపాద శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి చరిత్రను తీసుకుంటే త్యాగస్వరూపులండి వారు. వారు అవతరించినటువంటి అవతారమే చిన్ననాటి నుంచి వారి ఎంత త్యాగమో ఏదైతే మనకి మంత్రాల్లో ఉపనిషత్తుల్లో చెప్పారో, త్యాగే నైకైన అమృతత్వ మానసు, త్యాగం ఒక్కదాని చేతనే మనం అమృతత్వాన్ని పొందగలుగుతాము అని అందించిన మహాత్మ మహానుభావులు. వారి చరిత్ర చూస్తే అడుగడుక్కి కన్న తల్లి దగ్గర వారు సన్యాసం తీసుకోవడం కోసమని ఆ అమ్మేమో చాలా, ఎందుకంటే ఏ తల్లి కూడదండి తన బిడ్డ అంటే తన బిడ్డని వదిలి ఉండగలదా ఏ తల్లి అయినా? ఆమె అలా పెంచుకుంది నా బిడ్డ చాలా. అందులో ఆర్యాంబ వారికి సాక్షాత్తు పరశివ స్వరూపుడైనటువంటి శివుడే కనిపించి నేను నీకు ఆవిర్భవిస్తున్నాను అన్న సన్నివేశం అనుభవించిన తల్లి ఆవిడ ఎలా వదులుకుంటుంది? సన్యాస విషయంలో నాయన నన్ను వదిలి వెళ్ళిపోతావా, నువ్వు లేకపోతే నేను ఎలా ఉండను ఇక్కడ అంటే తల్లిని కష్టపెట్టకుండా అక్కడికి సరే అన్నట్టుగా కొంతకాలాన్ని గడిపిన తర్వాత నదీ స్నానానికి వెళ్ళి నన్ను మొసలి పట్టుకుందమ్మా నన్ను లాక్కెళ్ళిపోతుంది చూడండి అసలు అంటే ఎంత త్యాగము. మామూలు మానవుడైతే అలా ఉంటాడా? నీకెందుకులేమ్మా గుడిను బడి గుడి ఇవన్నీ హాయిగా ఆడుకో అంటే బ్రహ్మాండంగా వెళ్ళి ఆడుకుంటారు. కానీ ఆ వయసు ఎలాంటిది? ఆ వయసులో ఆదిశంకర భగవత్పాదాచార్యులు చేసినటువంటి త్యాగము మనందరికీ కూడా ఒక జీవితంలో బాగా గుణపాఠం మనందరికీ. ఎందుకంటే ఒక అడుగు ముందు వేస్తుంటే నువ్వు ఎలా వేస్తున్నావో చూసి వేసుకో, ఆలోచించి నీలోకి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకో నీ మీద నీకు స్వతంత్రం ఉంటుంది, నీలోకి నువ్వు వెళ్ళి ధ్యానం చేసుకో. ఇవన్నీ కూడా మహాత్ములు మనకి ప్రసాదించినటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్కులు. అలాగా నన్ను తీసుకువెళ్ళిపోతుందమ్మా నాకు సన్యాసం ఇస్తేనే మొసలి నన్ను వదిలిపెడుతుందట అంటే ఆ తల్లి కూడా ఏది ఏమీ తెలియనట్టుగా, అయ్యో నాయన నువ్వు బాగుంటే చాలు నాకు అది నేను తప్పకుండా నువ్వు సన్యాసం తీసుకుందువు కానీ అంటే అమ్మ అనుజ్ఞ తీసుకోవాలి కాబట్టి శాస్త్ర ప్రకారం అక్కడ కన్న తల్లి అనుజ్ఞను తీసుకున్నారు స్వామివారు. తీసుకోగానే వెంటనే అది వదిలేసింది, ఏది ఆశ అనేటువంటి ఆ మొసలి వదిలేసింది. వదిలేసిన తర్వాత వస్తూనే అమ్మ నాకు సన్యాసం ఇస్తానన్నావు కదా ఏది నాకు, అయ్యో నాయన ఏదో నువ్వు అనమన్నావు అని అన్నాను కానీ నీకు ఎలా ఈ వయసులో నిన్ను ఎలా నిన్ను వదిలిపెట్టి ఉంటాను, ఇంకా లేదమ్మా మాట ఇచ్చావు అంటే మాట మీద ఎంత నిలబెట్టి అంటే మనకి ఎన్ని చూపిస్తున్నారో మహాత్ముల చరిత్రల ద్వారా. చాలా భాషలు చేస్తాం మహాత్ముల చెంత, చాలామంది ఉంటూ ఉంటారు. అప్పటికేదో గడిపోవడానికి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ నిలబడి ఉండేటువంటిది ఎంతమంది, నిలబడి ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది. అలాగా సామాన్య మానవునికి అర్థం చేసుకునేటువంటి రీతిలోనూ వారి వారి రైటింగ్ అంతా కూడా, వారి రచనలన్నీ కూడా చాలా తేలిగైనటువంటి వాటిలో భజగోవింద శ్లోకాల దగ్గర నుంచి మనకి ప్రసాదించినటువంటివి ఎన్నో ఉన్నాయి. మనం నిత్యము మనం వాటిలోనే మనం చెప్పుకుంటూ ఉంటాం. సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సంప్రాప్తే సన్నిహితే కాలే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి దుఃఖ నింకరణే, నహి 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 రక్షతి దుఃఖ కారణే, నహి నహి భజ గోవిందం, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, హరే భజ గోవిందం భజ గోవిందం. నారీస్తన భర నాభీదేశం, నారీ దృష్ట్వా మాఘా మోహావేశం, నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాఘా మోహావేశం, ఏతన్మాంస వసాది వికారం, ఏతన్మాంస వసాది వికారం, ఏతన్ మనసి విచింతయా వారం వారం, మనసి విచింతయా వారం, మనసి విచింతయా వారం వారం, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాతే కాంతా ధనగత చింతే కాంతా ధనగత కాతే కాంతా ధనగత కాతే కాంతా ధనగత వాతుల కిం తవ నాస్తి నియంత, వాతుల కిం తవ నాస్తి నియంత, త్రిజగతి సజ్జనా సంగతి ఏకా, త్రిజగతి సజ్జన సంగతి రేకా త్రిజగతి సజ్జన సంగతి ఏకా త్రిజగతి సజ్జన సంగతి భవతి భవానవ తరణేనో కాయేకా భవతి భవతి భవానవ తరణేనో కా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ఈ విధంగా ఇన్నిటినో ద్వారసమంజరిగా స్తోత్రమని వారే కాకుండా శిష్యుల ద్వారా కూడా ఎన్నిటినో మనకు అందించినటువంటి మహానుభావులు ఆదిశంకర భగవత్ పాదాచార్యులు వారు. అంతేకాకుండా ఇప్పటికి కూడా భారతీ తీర్థస్వామి వారి సన్నిధికి వెళితే పిలిచి మరీ దగ్గర కూర్చోపెట్టుకుని పాపం కుశల ప్రశ్నల దగ్గర నుంచి ఆశ్రమం ఎట్లా నడుస్తోంది ఎలా జరుగుతోంది అని అంటే ఎవరు అడుగుతారండి, అలా అందరికీ ఏం పట్టింది. కానీ మహానుభావులు పెద్దలు కదా, పెద్దలు పిల్లలు ఎలా నడుచుకుంటున్నారో ఎలా సాగుతోందో అని వారి లోపలికి తీసుకువెళ్ళి దగ్గర కూర్చోబెట్టుకుని అన్ని ప్రశ్నలు వేసి నేను ఒక యాగం కోసం పిలవడానికి వెళితే వారు చెప్పారు, అమ్మా సంస్థ నేను కదిలానంటే చాలా ఆ సంస్థ నుంచి బయలుదేరాల్సి వస్తుంది, ఈ ఒక కార్యక్రమం మీదుగా నేను రావడం కష్టం కానీ ఈసారి నేను అటు వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆశ్రమానికి వస్తాను అని వారు మాటిచ్చారు స్వామివారు. అంతేకాకుండా గుంటూరు అటువైపుకి వచ్చినప్పుడు కూడా మనకి వారు వచ్చారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తారు గబగబ. మలాంటి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒకసారి వారి దగ్గర ప్రసాదం తీసుకొని అతను మహాత్ములు అంటే ఎలాగండి, మహాత్ములు అంటే ఏంటి అంటే అందరిలో ఉన్న ఏది నిద్రాణంగా ఉన్నటువంటి నాడిని నిద్రాణంగా ఉన్నటువంటి ఏది ఈ ప్రపంచ జ్ఞానంలో నిద్రాణంగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని నిద్రలేపి జ్ఞానం వైపుకి నడిపించేటువంటి ప్రభు. ఏది కాతే కాంత ధనగత చింత వాతుల కిం తవ నాస్తి, ఎవరు ఏంటి ఇక్కడ, ఎవరు నీ భార్య ఎవరు అని మనకి హెచ్చరిక చేస్తూ మనని నిద్రలేపి ముందుకి తీసుకువెళ్ళడానికి వారి ప్రయత్నం చూడండి. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిగతమైనటువంటి ఇంద్రియాలకి వాటికి నువ్వు లోబడుతున్నావు, దానిలో ఆనందం ఎంత ఉన్నది. అందుకని వారం వారం నువ్వు విచారణ, వారం వారం విచారయ అంటే వారం వారం వారానికి ఒకసారని కాదు, మాటి మాటికి నువ్వు విచారణ చేస్తూ ఉండాలి. అది విచారణలో ఉన్న గొప్ప శక్తి. మాటి మాటికి మనని మనమే విచారణ చేసుకోవాలి. మనం చేసే పనిలో ఏది మనకి ఉపయోగపడుతుంది, ఏది మనకి ఉపయోగపడకుండా సమయాన్ని గడుగు వెళ్ళిపోతుంది. ఈ అసత్యమైనటువంటి ఈ ప్రపంచంలో కాలం ఎప్పుడు నడిచి వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ కాలంలో పడి మనం కూడా కొట్టుకుపోతున్నాం మనం. కానీ మహాత్ములు అందించినటువంటి త్రోవ ఉందే, ఒక భగవన్నామ స్మరణ, ఒక భగవత్తత్వ విచారణ, వారి కొరకు వారు ఆదేశించినటువంటి ఏ సేవ అయితే ఉన్నదో దానిలో మనం నిండుగా మెండుగా మనం చక్కగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మన సమయం ఏమవుతుంది, ఇది నీ నిత్యకాలంలో జమ అవుతుంది అంటుండేవారు గురుదేవులు. నడిచిపోయేటువంటి కాలము ఎప్పుడు అసత్యమే, కానీ మనదవడం కోసము భగవంతుని గురించి మహాత్ముల గురించి మనం ఏదైతే విచారణ చేసుకుంటుంటామో అది మన నిత్యకాలంలో జమ అవుతుంది. అంటే అక్కడ ఉంటుందన్నమాట మన లెక్క. చిత్రగుప్తు లెక్కలలో నీ పేరు ఎక్కదు పరమార్థం ఎరిగితే. అందుకని పరమార్థాన్ని గుర్తించాలి. మనం 3 సార్లు తినడానికి 6 సార్లు వెళ్ళడానికి లేదు. అన్నీ తింటున్నాయి, తాగుతున్నాయి, అన్నీ అనుభవిస్తున్నాయి. దానికి మానవ జన్మే రావసరంలే. మానవేతరమైనటువంటి జన్మలు కూడా ఆహారం కోసం పరుగు పెడుతున్నాయి. అవి కూడా నిద్రిస్తున్నాయి, అవి కూడా విషాదులను అనుభవిస్తున్నాయి, అవి కూడా పిల్లల్ని కంటున్నాయి. కానీ ఏంటి తేడా? మానవుడు ఇంకా ఏదో దాచిపెట్టాలని దొరికింది ఆ పూటకి సరిపెట్టుకుని తినడల్లా. ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు దాచుకుంటే ఎవరు కాదన్నారు అని దాన్ని ముడిపెట్టి 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 ఆ బంధనలో సాలెపురుగు ఎలాగైతే తన నోటి నుంచే దారాన్ని తీసుకుని ఎలాగైతే దానిలోనే అది బంధింపబడిపోయి మనకి మిగిలే స్కెలిటన్ మిగులుతుంది అందులో. సాలెపురుగు గూడు కడుతుంది మన మన ఇళ్లలో, బూజు మీకు కడుతుందో లేదో ఇతర దేశాల్లో, మన ఇండియాలో బాగా దొరుకుతుంది ఏది బూజు. ఆ బూజు పట్టడానికి సాలెపురుగు ఇది అందులో చాలా అందంగా కట్టుకుంటుంది. ఒకవేళ జారిపోయినా ఆ దారం నుంచి కింద జారిపోయినా మళ్ళీ అదే దారంతో పైకి వెళ్ళి దాని గూడుని అది పూర్తి చేసుకుంటుంది. పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత 4-5 రోజుల తర్వాత మనం చూస్తే అందులో స్కెలిటన్ అయిపోయి ఉంటుంది. అంటే అదే దాని నుంచే ఒక గూడు అల్లుకొని అందులోనే దాని నుంచి బయట రాలేక అందులోనే అది జీవితాన్ని చాలించేస్తుంది. మనం ఏం చేస్తున్నాము? మనకేదో ఉన్నది చాలనన్నట్టుగా ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మహాత్ములు అందించారు. ఈ లోకమునందు ఆశ చేత లోకమంతా కూడా ఏమవుతుంది? ఆశయ బధ్యతే, ఆశ చేత బంధింపబడిపోతుంది. దేనివల్ల? కర్మణా బహుచింతయా, వేసుకొచ్చినటువంటి కర్మ ఉన్నది, మళ్ళీ ఇప్పుడు పెంచుకునే వాళ్ళది పెంచుకున్నంత, తుంచుకునే వాళ్ళది తుంచుకున్నంత. ఆ కర్మని మనం ఏది పెంచుకోవాలనే లేదు. మహాత్ముల బాటల్లో ఉంటే, మహాత్ముల మాటల్లో ఉంటే, మహాత్ములు చెప్పినటువంటి దారిలో నడుచుకుంటే కర్మబంధరహితమవుతుంది. అక్కడ ఎప్పుడైతే కర్మబంధరహితమవుతుందో మహాత్ములు తీసుకువెళ్తారండి. ఏమవుతున్నావు, మనకెందుకు ఇంకా వారి పాదాలను ఆశ్రయించాం, తరించి తీరదామన్నారు. అంతే, ఆశ్రయించడమే. నేను చేసేది చాలుతుందా చాలదా అని కాదు, నీ చేసేది ఏదో సరిగ్గా చేస్తున్నావా లేదో నీకు తెలీదా? అందుకని మనం ఏం చేస్తున్నామనేది మనల్ని మనం దృష్టిలో పెట్టుకొని మంచిని ఆచరించాలి, చెడుని విడిచిపెట్టాలి. అది నువ్వు ఆలోచించి నువ్వు చర్చించితే తప్ప, విచారణ చేస్తే తప్ప నీకు దొరకదు. అందుకని దాని గురించి మనం ఆలోచిస్తూ ముందుకు వెళుతుంటే ఇక్కడ అందుకని ఆశయ బధ్యతే లోకే కర్మణ బహుచింతయా, ఈ బహుచింతల్లో పడి కర్మ చేత ఆయుః క్షీణం న జానాతి, నీ ఆయువు క్షీణమైపోతుంది. ఇక్కడ నువ్వు గుర్తించడల్లా. ఓ చోట ఒక మహారాజు గారి దగ్గర ఒక మహానుభావుడు, ఎందుకంటే ఆయన కాశీలో ఉండేవారట, ఒక కథ చెప్తున్నా. కాశీలో ఒక ఆయన కాశీకి దగ్గరలో ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఉండేవారట. వారు ఏం చేశారంటే వారికి అవసాన కాలం, ఎందుకంటే అన్నీ తెలిసి ఉంటాయి కదా, అన్నిటి నుంచి విని అని ఉండటం చేత వారికి ఏంటి ఆఖరి సమయం నాకు వెంటబడుతోంది అని తెలియగానే శిష్యులను అన్నారట, ఎవరా ఎవరా, నాకు ఇంకెంతో కాలం నేను జీవించను, నేను వెళ్ళి కాశీలో నా ఉన్న ప్రాణాన్ని కాశీలో వదిలిపెట్టాలని ఉంది, నన్ను కొంచెం అక్కడ దాకా చేరుస్తారు పెద్ద వయసు వారికి. అందుకని వెంటనే ఒక ఇది కావడి కట్టుకొని తీసుకెళ్తున్నారట, పైన మన పల్లకీలో తీసుకెళ్తున్నారు. పల్లకీలో తీసుకెళ్తూ ఉంటే వారికి ఏంటంటే ఇంకా అడుగొండుతోంది, అంటే ప్రాణం కొంచెం కడసా వస్తుంది. ఏమరా ఎక్కడ దాకా వెళ్ళాం అని అడుగుతున్నారు మధ్య మధ్యలో ఆయన. ఎక్కడ దాకా వచ్చాం? కాశీ దగ్గరికి వచ్చామా? కాశీ ఇంకెంత దూరంలో ఉంది? అంటే సామాన్యంగా అడుగుతున్నారు వారు. అడిగేసరికి వెంటనే ఆ బోయ్ వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి వారు అన్నారట, స్వామి దగ్గర దగ్గరికి వస్తున్నామండి, కాశీ దగ్గర దాకా వస్తున్నామండి. సరే ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత ఏం బాబు కాశీ చేరుకున్నామా మనము అని అడిగారట గురువుగారు. అడిగితే శిష్యులు అన్నారట, మాల వీధిలో ఉన్నామండి అన్నారట. మాల వీధిలో ఉన్నామండి, ఆ శబ్దం చెవిలో పడింది, వీరు ప్రాణం వదిలిపెట్టారు. ఇప్పుడు ఆకని ఏం మిగిలిపోయింది? మాల వీధ అన్నట్టుగా. అందుకని మళ్ళా ఆయన మహాజ్ఞాని అయినా కూడా ఆ మాల అనేటువంటి దానికి కొంచెం భిన్న దృష్టి, అక్కడ మనసులో గబుక్కన కలిగింది కాబట్టి దీన్ని యాక్సిడెంటల్ అంటారు అనుకోకుండా. వెంటనే ఆయన మళ్ళా ఒక మాల సంతానంగా ఆయన పుట్టడం జరుగుతుంది. అది ఇక్కడ ఒక రాజ్యంలో రాజుగారి దగ్గర ఈ తండ్రి గారు అక్కడ పహరా హుషారు చేస్తూ ఉంటారు. ఆ పహరా హుషారు చేసేటువంటి అతనికి కొడుకుగా పుడతారు. పొడితి చాలా అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, కొడుకు పుట్టాడు అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఆ పహరా హుషారు చేసేటువంటి ఆయన. ఉండి ఉండి కొంచెం వయసు పెరుగుతున్న కొలిది చదివిద్దామా అని ఏది స్కూల్కి వాటికి పంపిస్తే అప్పటికే చదివి ఉన్నారు ఆయన. ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువుకునేదేం కనిపించాలి ఆ టీచర్లకి. అక్కడున్న మాస్టర్లు ఏదైనా చెప్దామని చూస్తే వాళ్ళు చెప్పేదానికంటే ఈయన ముందు చెప్పేస్తున్నారు. అందుకని వెంటనే వాళ్ళు అంటారు, అయ్యో మేం ఏం చెప్తామండి, అన్నీ చదివి వచ్చాడు ఈయన, అందుకని మేము చెప్పేదేం లేదు అని చెప్పి ఆయన తెలివితేటల గురించి ఇంకా గొప్పగా చెబుతూ ఇంటికి పంపించారు. పంపించేస్తే ఇంట్లో చూస్తే మాట్లాడడు, ఆటలాడడు, ఏది ఆటలేనేటువంటిది లేదు. అమ్మ ఏదైనా కొంచెం వడ్డించి పెడితే వచ్చి ఏది పెడితే అది తీసుకుంటారు. ఇప్పుడు ఈ స్థితిలో ఉండేసరికి వీళ్ళకి అర్థం కావట్లే ఆ పిల్లవాడు గురించి. అర్థం కాక ఏంటి ఇలాగా ఇప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అనే లోపల ఒకనొక సమయంలో ఏమైందంటే ఇలాంటి తటస్థ భావంలో తండ్రి గారు ఉండగా రాజుగారు ఈ తండ్రికి గౌరవ పెడతాడు, ఏమయ్యా నువ్వు అర్జెంటుగా గ్రామాంతరం వెళ్ళాలి, ఏది రాజ్యాంతరంగా వెళ్ళాలి, నీకు పని ఉంది, నిన్ను పంపిస్తున్నాను, కానీ ఈ రాత్రికి నీకు వయసు వచ్చిన కొడుకు ఉన్నట్ట నీ దగ్గర, అందుకని ఆ కొడుకుని నువ్వు ఇక్కడ కాపలాదారిగా పెట్టు, నీ నువ్వే పని అయితే చేస్తున్నావో ఆ పని నీ కొడుకు అప్పచెప్పు. అక్కడేంటి రాజుగారు శాసించారు, ఈయన మాట్లాడడానికి కూడా అక్కడ ఇక్కడ అవకాశం లేదు. ఎలాగనో ఏంటో వీడు చూస్తే మాట్లాడిన కూడా మాట్లాడరు. ఇప్పుడు ఈ రాత్రికి కాపలా కాసే సమయంలో రాజుగారు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారో ఏంటో నా కొడుకు ఎట్లా ఉంటాడు, ఇప్పుడు అది బెంగాయనికి అయినా తప్పలా తప్పకుండా కొడుక్కి తను ఏది ఒక డప్పు ఒకటి ఉంటుంది కదా ఆ డప్పు ఒకటి కొడుక్కి ఇచ్చి, బాబు నువ్వు నాలుగు మాడల్లో నాలుగు జాముల్లోనూ నువ్వు ఇలాగ అందరినీ కూడా ఏది నువ్వు మేలుకోమని పహరా హుషారని పాడుతూ వెళ్ళు అని చెప్పాడు ఆయన. ఆయన భాషలో ఆయన చెప్పాడు. అలాగే తండ్రి అంటాడు. తండ్రి గారు పని మీద బయటకు వెళ్తారు. రాత్రి అయ్యింది, కొడుకు బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఇక రాజవీధుల్లో ఈయన వేస్తున్నాడు, వేస్తూ వేస్తూ ఒక మూలకి వెళ్ళేసరికి జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటాడు ఒక మూలకి వెళ్ళేసరికి. ఈ లోపల ఎందుకంటే రాజుగారికి అనుమానం వచ్చింది, రోజు కాపలా కాసేటువంటి వాడిని నేను వేరే పని మీద పంపించాను కదా, కొడుకు ఆ పని మీద అప్పుడు కాస్తున్నాడు, ఎలా కాస్తాడో ఏంటో నేనే పరీక్షగా చూస్తే బాగుంటుందని రాజుగారు బయలుదేరారు. మారు వేషంలో వచ్చాడు ఆయన. మారు వేషంలో వచ్చి ఈయనకి కనిపించకుండా అక్కడ ఏం జరుగుతుందో ఒక ఆయన కనిపెడుతున్నాడు. మొదట ఆయన మొదలు పెట్టడమే మొదటి జాము దగ్గరే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః అన్నాడు. ఇదేమిటి ఉపనిషత్తుల్లో ఉన్న సారం మాట్లాడుతున్నాడు ఆయన, నోటితో పలికాడు ఆయన. జన్మ అనేది దుఃఖాన్ని కలిగిస్తుంది, జర అంటే ముసలితనం అనేటువంటిది ఒక దుఃఖాన్ని కలిగిస్తుంది, జాయా దుఃఖము ఇంకా పోవడం అనే దుఃఖము, ఇవన్నీ ఎందుకు, అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండు సుమా. ఇది మామూలుగా పహరా హుషారు కాసే వాళ్ళకి సంబంధం లేదు. దేనికి సంబంధము? ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి. అందుకని ఇది ఏంటి, నేను చాలా తమాషాగా ఏదో ఇంకా ఆయన వదిలిపెట్టి వెళ్ళలేకపోయాడు రాజుగారు. వెంటబడుతుంటే ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షేణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. రెండవ జామ దగ్గరికి వచ్చేసరికి అది చెప్పాడు. ఇలా చెబుతూ మళ్ళీ ఇంకో మూడో జామ దగ్గరికి వెళ్ళేసరికి ఏది సంపాదించిన సంపాదన దుఃఖమే, నువ్వు మళ్ళా దాన్ని ఇంకో చోటకి తీసుకువెళ్ళాలన్న దుఃఖమే, కాబట్టి నువ్వు జాగ్రత్త అడుగడుక్కి నీకు జాగ్రత్తలు చెప్తున్నాడు ఆయన. చెబుతూ నాలుగో చోటకి వెళ్ళేసరికి కామం క్రోధం చ లోభం చ దేహే తిష్టతి తస్కరాహ జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే నీలోనే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటువంటి ఆరుగురు దొంగలు నీలో దాగి ఉన్నారు సుమా, నీ జ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించేస్తున్నారు, కాబట్టి జాగ్రత్త జాగ్రత్త. రాజుగారికి చాలా ముచ్చటేసింది. ఎందుకంటే ఇట్లాంటి మాటలు నేను ఎక్కడ వెళ్ళా, చాలా అవసరమైనటువంటి దాన్ని ఇక్కడ బోధ చేశాడు ఇప్పుడు ఈ పిల్లవాడు అని చెప్పి అయిపోయింది. పిల్లవాడు ఇంటికి వెళ్ళిపోయాడు తెల్లవారిపోయింది. రాజుగారు రాజసభకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఈ రాజుగారికి ఆ పిల్లాన్ని ఆ పిల్లాడు కళ్ళల్లో కనిపిస్తున్నాడు ఈయనకి. ఎందుకండి, చూడండి, సమయం వచ్చినప్పుడు మనకు కూడా సంస్కారం అలా కలిసి వస్తుంది. మంచిని వెతుక్కోవటం, మంచిని పట్టుకోవటం, మంచిని విడిచిపెట్టలేకపోవటం, నాలుగోది ఏంటి, మంచి వాళ్ళం అయిపోవటం, అంతే అక్కడ. అలాగా రాజుగారికి అసలు మర్చిపోలేకుండా ఉన్నాడు. వెంటనే సభ తీరగానే ఫలానా ఏది పహరా హుషా కాసేటువంటి వాడు ఉన్నాడు కదా, ఆయన్ని ఆయన కొడుకుని తీసుకురండి అని చెప్తారు. సరే, దానికేముంది, రాజుగారు చెప్పారు, బట్టలు వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, రాజుగారు పిలుస్తున్నారు మిమ్మల్ని అన్నారు. ఇప్పుడు ఈ తండ్రికి తను అనుకున్న అనుమానం నిజమైంది. ఇప్పుడు అపోహ ఏమని, నా కొడుకు ఎలా కాస్తాడో ఏంటో, తెల్లవార్లు రాజుగారు ఏం దండన విధిస్తారో, అసలే రాజుగారికి దయ కలిగినా, ఇది అనుగ్రహం కలిగినా, నిగ్రహం కలిగినా, ఏది వచ్చినా కూడా కష్టమే పట్టుకోవటానికి అని అలా అలాగే నాకు కబురు వచ్చేసింది అని వణికిపోతున్నాడు ఈ తండ్రి. వణికిపోతున్నాడు ఏది వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చిన తండ్రి. రమ్మన్నారు గారు రాజుగారు తప్పదు, ఇద్దరు కలిసి బయలుదేరి వచ్చారు. వచ్చేసరికి ఈ రాజ ప్రసాదంలో ప్రవేశించగానే లోపలికి రాగానే, రాత్రి నువ్వేనా కాపలా కాసింది అంటారు ప్రభు అన్నాడు. అంటే మన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నటువంటి వాడికి మాట కూడా తేడా వచ్చేస్తుంది. అంటారు ప్రభు అంటే రాత్రి నువ్వేనా కాసింది, అంటే నేను అల్లా అంటారు ప్రభు. నువ్వు చెప్పిన మాటలు ఉన్నాయే, అవన్నీ చాలా రత్నాల లాంటివి, అవి మర్చిపోయినా కూడా మరుపు రానటువంటివి, కాబట్టి నాకు చాలా ఆనందాన్ని కల్పించిని, అందుకని నీకు ఏం వరం కావాలంటే ఆ వరం ఇవ్వాలంది నాకు, నువ్వు కోరుకో అన్నాడు రాజుగారు. రాజుగారు ఏమన్నారు, నీకేం వరం కావాలంటే ఆ వరం కోరుకో, మనమైతే బోలెని వరాలు పెట్టుకునే వాళ్ళ వెనకాల. వెంటనే అడిగేసరికి ఆ అబ్బాయి ఒక ఏంటి జరిగిన సన్నివేశం గురించి చాలా విచారణలో ఉన్నాడు. నేను క్రితం జన్మలో మరణించే సమయంలో నేను మాల వీధి అని వినబట్టి కదా ఒక జాతికి సంబంధించి నేను ఆలోచనలోకి వెళ్ళిపోయాను, అందుకని నాకు మళ్ళా తిరిగి జన్మ వచ్చింది నాకు, అందుకని మళ్ళా అటువంటి స్థితి రాకూడదు ఎవరికి. ఆ స్థితిలో ఆలోచనలో ఉన్నాడు. తప్పు తెలిసిన తర్వాత మళ్ళీ తాను తప్పు చేయడు, ఇంకొకరు చెప్పి చేసినా కూడా ఒప్పుకోరండి పెద్దలు. అలాగే పిల్లవాడు అలా ఆలోచనలో ఉన్నాడేమో, రాజుగారు అన్నారు ఏమైనా వరం కొరుకో అన్నారు. మహారాజా, బాగా తప్పులు చేసినటువంటి వాళ్ళకి మీ రాజ్యంలో ఏ దండన విధిస్తారు మహారాజా అన్నట్ట. మీ రాజ్యంలో, మన రాజ్యంలో చెయ్యరాని తప్పు చేస్తే మీరు ఏ దండన విధిస్తారు అని అడిగట. అంటే రాజుగారికి అర్థం కాలి ఇప్పుడు, అది ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నాడు అని అనుకుని వెంటనే ఏముంది మరణదండన విధిస్తాము అన్నారట. అంటే వెంటనే ఈ పిల్లాడన్నాడు, అయితే మరణదండన విధించే చోట, మరణదండన విధించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, అక్కడ ఉద్యోగం నాకు ఇవ్వండి అన్నాడు. మరణదండన విధించే చోట నాకు ఆ ఉద్యోగం ఇవ్వమన్నాడు. ఎవరైనా కోరుకుంటారా? రాజుగారికే కాదు, సభలో అందరికీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కలిగిస్తే కాదు, నీకు తెలుసా అక్కడ ఎలా ఉంటుందో, నువ్వు చెయ్యలేవా పని, నువ్వు ఎలా చేస్తావు అక్కడ, నువ్వు అక్కడొద్దు ఇంకోటి ఏదైనా కోరుకుంటే. మహారాజా, మహాత్ములు ఎక్కువ మాట్లాడరు, తక్కువే మాట్లాడతారు, కానీ సూటిగా మాట్లాడతారు, అక్కడ పాయింట్కి వస్తారనమాట. మీరు ఇవ్వగలిగితే అక్కడ ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే నన్ను వదిలిపెట్టేయండి అంట. ఇంక ఇవ్వక తప్పలా, అక్కడ అక్కడ ఏది ఏ మరణదండన విధించేటువంటి చోట ఉందో అక్కడ ఈయనకి ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన, చుట్టూ ఏది భాగవతము, రామాయణము ఇలాంటి మంచి మంచి సన్నివేశాలన్నీ గోడలనన్నా అంటిచ్చేసి ఎవరైతే చావబోతున్నారో వాళ్ళకి బాగా నూరేస్తున్నాడు, ఈ భగవన్నామం నూరేస్తున్నాడు. నూరేసి ఇదిగో భగవన్నామం చేస్తే ఇగో ఈ భగవంతుని చేరుకుంటావు నువ్వు, నువ్వు భగవన్నామం చేయకపోతే నువ్వు చూసావు అంత తప్పులు చేసావు కదా, ఇంకా మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలీదు అని తీక్షణంగా అందరికీ నిమిషం ఖాళీ లేకుండా బాగా నూరిపోస్తున్నాడు. భయం ఏంటి, చస్తానన్న భయం. ఇక్కడ ఏది మరణదండం విధించిన వాళ్ళకి చస్తానన్న భయం. ఆ భయంతో ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళ మనసు ఎట్లా ఉందంటే, ఎలాగో చావెలాగో తప్పదు కాబట్టి భగవన్నామం మనల్ని రక్షిస్తుంది అన్నప్పుడు భగవన్నామం చేస్తే బాగుంటుందని కహర్నిశలు వాళ్ళు నిద్రాహారాలు మానేసి భగవన్నామం చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే భగవన్నామం చేస్తూ ఉన్నారో వారి వారి ఏది దండన విధించే సమయానికి తీసుకువెళ్ళి ఎక్కడున్నావు నువ్వు, ఎవరిని తలుస్తున్నావు, ఏది నిన్ను రక్షించేది, ఇవన్నీ ఇకాల్సిగా వాళ్ళకి ప్రశ్న వేసి జవాబు పొంది అప్పుడు వెంటనే దాన్ని లాగుతున్నాడు, శిరశ్ఛేదం చేస్తున్నాడు. చేసేసరికి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్ళటల్లా, స్వర్గానికి పోతున్నారు. వీళ్ళని ఓర్తుంటే అక్కడ యముడికి భయం వేసిందట, యమమహారాజుకి. నా ఏంటి, నా ఈ రాజ్యం నుంచి ఏ ఒక్కళ్ళు నా వైపుకు రావటం లేదు, అందుకని ఎవరైనా ఇంకొకరిని ఎవరైనా నిలబెట్టారు అక్కడ, లేకపోతే నాకే ఎందుకు కలిగింది ఇది అని ఆయనకి అనుమానం వచ్చి వారు సత్యలోకం వెళ్ళి బ్రహ్మగారిని, అలాగే కైలాసం వెళ్ళి ఈశ్వరుణ్ణి, వైకుంఠానికి వచ్చి నారాయణమూర్తిని పలకరించి, ఏంటి ఇలా అయిపోయిందంటే నా మాకు కూడా కొత్తగానే ఉంది పద చూద్దామని మొత్తం అందరూ కలిసి ఇక్కడికి వచ్చారట. వచ్చేసరికి ఈ దృశ్యాన్ని చూసేసరికి వాళ్ళకు కూడా ఎట్లా ఉంది, మనకు కూడా అలా నూరిపోసేవాళ్ళు ఉండాలి బాగా. మనకి ఏది అలవాటు అవుతుందంటే తినడానికి, నిద్రపోవడానికి, విషయాదులు అనుభవించడానికి, కంటికి ఏది కనిపిస్తే అది అది దొరికేంత వరకు, అది మన తీసుకొచ్చి ఇంట్లో పెట్టేంత వరకు ఏమి చిందండి, ఏం తీసుకుపోతున్నాం అంత. అందుకని వారందరికీ ఆనందం కలిగి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మహారాజు చేసుకున్న పుణ్యం, అలాగే మహానుభావుల ద్వారా ఇంతటి స్థితికి కలిగి, అంటే ఒక మహానుభావుడు కాశీకి బయలుదేరినటువంటి వారి ఆలోచన తీరా తీసుకొచ్చేసరికి ఇక్కడ ఏ ఒక్కరూ నరకానికి వెళ్లకుండా ఉన్నతమైనటువంటి లోకాలకు చెందడం జరిగింది. అందుకని ఇక్కడ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. అక్కడ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు వెళుతూ ఉంటే అక్కడ ఒక పండితుడు ఈ వ్యాకరణ సూత్రాన్ని వల్లవేస్తున్నారట, దుఃఖనింకరణే దుఃఖనింకరణే. అందుకని వారు వారి కన్ను తెరిపించడానికి సన్నిహితంగా ఉంది మనకి. మరణం ఎక్కడుంది అంటే ఎవరైనా నాకు ఇప్పుడు రాదు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కాకపోతే ఆశ మాత్రం బోళ్ళంత వరకు పెట్టుకుంటాం, నేను నెక్స్ట్ ఇయర్ వస్తాను లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఇది చేద్దాం అనేది ప్లాన్ లేచేమో, కానీ ఎంతవరకు బ్రతుకుతామంటే మన కరోనా చాలు మనందరికీ క్వశ్చన్. కరోనా వచ్చిన తర్వాత మరుసటి రోజు ఎలా ఉంటామో మనకి తెలియదు. ప్రతి ఒక్కళ్ళు అనుభవించారు భయాన్ని, కానీ భయం ఎలా వచ్చిందో తెలియదు. కానీ భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి మాత్రము చక్కటి భగవద్విచారణ జరిగింది అక్కడ. అది ఒక చెడు రావచ్చు కానీ దాని మంచికి కూడా మార్గం దొరుకుతుంది మనకి. అలా ఇక్కడ కూడా ఆదిశంకర భగవత్పాదాచార్య సన్నిహితే కాలే మన వెంట వస్తోంది అది, నహి నహి రక్షతి దుఃఖనింకరణే, నిన్ను దుఃఖనింకరణే అనేసేది అనేది రక్షించదు అని మా గురుదేవులు చెప్పారు. భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటే మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి గోవిందుడు అంటే మనం గోవిందుడు అనుకుంటాం, కానీ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఆ గోవిందుడనే కాదు, ఆ గోవింద సందర్శనం చేసిన గురుదేవులు ఉన్నారు అక్కడ, గోవింద పాదాచార్యులు వారు. చూడండి ఆ మహానుభావులు కూడా గురువుల్ని ఎప్పుడు ఏది ఏ కాలంలోనూ మరిచిపోలా, వారిని గుర్తుపెట్టుకోవాలి మనం. గురువుని కనుక మర్చిపోతే పుట్టగతులు ఉంటాయా మనకి? అందుకని వారు కూడా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని తమను తామే అక్కడ గోవింద పాదాచార్యులు వారిని స్మరణ చేయాలని వారే కాకుండా అందరినీ నిద్రలేపినటువంటి మహానుభావుడే. ఇక ఇక్కడ వచ్చినటువంటి మాలవీధి వగైరా వచ్చేసరికి కూడా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకి వివేక చూడమణిలో మనకి కొన్ని ఇచ్చేశారు ఫండమెంటరీ. ఏవి? జాతి నీతి కుల గోత్ర దూరకం నామరూపగుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తి యత్ బ్రహ్మ తత్వమసి భావయాత్మని అని. మనందరికీ భ్రమ కాకూడదని ఎలా ఉందండి? అందరికీ బ్రహ్మత్వం సిద్ధించాలని. మనందరం బ్రహ్మలు కాదా? బ్రహ్మ అనేది చెప్పి రాదు, ఏది నీ మనసు అటువంటి పరిపక్వత స్థితికి వచ్చినప్పుడు ఆ అనుభూతి బృహదీతి బ్రహ్మ, అక్కడ బ్రహ్మతత్వమై ఉంటుంది దాని అనుభూతి. మాటలు మాత్రం మనం బ్రహ్మతత్వమసి భావయాత్మని అనగానే నేనే అహం బ్రహ్మ అనమంటే తపస్సు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అహం బ్రహ్మాస్మి అనేటువంటిది జపం చేసేటువంటిది కాదు, అది విచారణ చేసేటువంటిది. విచారణ ద్వారా అహం బ్రహ్మాస్మి అనేటువంటిది దేని ద్వారా మనం పొందగలుగుతాము? గురువులు చెప్పినటువంటి వాక్యాన్ని మనం ఆచరించినప్పుడు తదనుభూతిని మన నోటితో అనుకోకర్లా, నువ్వు అందులో కూర్చుని ఉంటావు, అందులోనే ప్రకాశిస్తావు. అది ఇక్కడ ఉంది అక్కడ లేదని కాదు, అనంతంగా ప్రకాశించేటువంటిది. అందుకని దాన్ని మనకి చూపించడం కోసం ఇక్కడ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఏమన్నారు ఇక్కడ, జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం. ఏది ముందర మనలోంచి జాతి నీతి కుల గోత్రం అనేటువంటి దాన్ని ఏనాడు మన దృష్టిలో పెట్టుకోకూడదు. నామరూప గుణ దోష వర్జితం, నామరూపాలతో ముడిపడి ఉన్నదిగా ప్రపంచమంతా. ఎందుకంటే ఇదంతా నిర్గుణం, సగుణం, ఇదంతా కనిపించేదంతా. ఎవరైనా కనిపించగానే ఆ రూపం కనిపిస్తుంది, దాని వెనకాల పేరు కనిపిస్తుంది మనకి. రూపనామాలకు ముడిపడిపోయి ఉన్నాం మనం. ఆ తర్వాత ఇక మన స్వభావాలు ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి తర్వాత. నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతివర్తి. మన హిందూ, మన భారతదేశమే మనది అనుకుంటే ఆ స్వామివారు మరి చూడండి, ఇది సముద్రాలు దాటి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చారు. దేశకాల విషయాతివర్తి ఎత్ అంటే దేశకాలకి అది వర్తించదు, అది అది అనంతంగా ఉంది. వారి దగ్గర ఈ భగవద్ విషయంలో మా గురుదేవులు కూడా చెప్తుండేవారు, అక్కడ అక్కడ భారతదేశమని, ఇక్కడ అమెరికా అని, ఇక్కడ ఇండియా అని, ఇంకో చోట ఆస్ట్రేలియా అని, ఇవన్నీ పేర్లు తీసేస్తే ఏది నీ ఆరాధ్య దైవం అంతటా ప్రకాశిస్తూనే ఉన్నారు. భగవంతుడు లేని అణువు లేదు, ప్రతి అణువు భగవంతుడితో ప్రకాశించేటువంటిది. అసలు ఉన్నది అనేటువంటి ఉనికికి కారణము భగవంతుడొక్కడే. అటువంటి భగవంతుని మనం దర్శించాలంటే మనం నామరూపాలకి ముడిపడి ఉన్నాం కాబట్టే భగవంతుడు కూడా నామరూపాలని ధరించి అనుగ్రహించడానికి వచ్చారు. ఏది ఆ భగవద్ రూపం కూడా మనం మాట్లాడితే అక్కడి నుంచి ఆ శబ్దాన్ని వినలేకపోతున్నామని, ఆ భగవత్ స్వరూపమే మనకి మనని అనుగ్రహించడం కోసము మనొక అవతారాన్ని ధరించి గురువులుగా అనుగ్రహించారు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన, ఉపాసకుల యొక్క కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం కోసం బ్రహ్మయే రూపాన్ని కల్పించుకుంటే అది ఎవరయ్యారు, గురువులు అయ్యారు. ఉపాసకానాం కార్యార్థం, మనం ఉపాసన చేస్తూ ఉంటే మన కార్యాన్ని ముందుకు ఎవరు తీసుకెళ్తారు, అందుకని గురువుల రూపంలో వచ్చి మనం చేసేటువంటిది పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా, మనం సరిగ్గా చేసేటంటే చూడండి, తల్లి చిన్నపిల్లలకి చదువు చెప్పేటప్పుడు అన్నీ తనే చెప్పి చెప్పిస్తూ ఉంటుంది. ముందుగా నత్తుబొల్లు మాటలు మాట్లాడుతూ ఉంటే దానికి కూడా ఆనందిస్తుంది తల్లి. ఏది తను చెప్పినంత స్వచ్ఛంగా అక్కడ ఏది స్వచ్ఛంగా చెప్పలేకపోవచ్చు. చెప్పలేకపోయేసరికి ఈ వచ్చిరాని మాటలతో నత్తుబొల్లు మాటలు మాట్లాడినా కూడా ఈ మాత్రం అనగలిగాడని వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. అది పెద్ద అయినా కూడా చేస్తారా? మనంత పెద్ద అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు నత్తుబొల్లు మాట్లాడితే అప్పుడు ఒప్పుకోరు. అప్పుడేం చేస్తారు? నువ్వు స్వచ్ఛంగా ఉన్నటువంటి అక్షరాన్ని క్షుణ్ణంగా నువ్వు పలికేట్టుగా అని ముందర మనకి అక్కడ శిక్షణని ఇస్తారు. మన మామూలు చదువులకి బాహ్య ప్రపంచంలో సంచరించడానికి, బ్రతకడానికి ఇంత అవసరం ఉన్నప్పుడు తానెవరో తాను గుర్తించాలి అనుకున్నటువంటి సాధకుడికి గురువులు మనకి ఎటువంటి శిక్షణ ఇస్తారు అంటే, తమ దగ్గర పెట్టుకొని తమ మాటల ద్వారా, తమ పద్ధతుల ఆచరణ పద్ధతుల ద్వారా మనకి ఎట్లా చెప్పితే బాగుంటుందో, ఎన్ని సూచనలు మనకి ప్రసాదిస్తారు అంటే మనం ఇంత అని మనం చెప్పలేమండి. అంత గొప్ప సూచనలు మనకు అందిస్తారు. అందుకనే మనకి ఉపాసనా మంత్రాన్ని ఒకటి ఇచ్చినప్పటికీ కూడా మహాత్ములు, ఆ ఉపాసనా మంత్రాన్ని మనం ఉపాసన చేస్తున్నంతసేపు నీ మీద నీకు దృష్టి ఉండకుండా పోవాలి, ఇది ఎప్పుడైతే మర్చిపోతామో ఆ ఉపాసన మంత్రమునందు, ఆ ఉపాసన ఆరాధ్య దైవమునందు మనసు నిలకడక నిలబడుతుంది. అది ఎక్కడి నుంచో రావటల్లా, అది నీ దగ్గరే ఉంది, దానికి దూరం లేదు. ఓ చోట ఒక ఆయన ఒక కథలో ఒక మహారాజు గారు అడిగారట, ఈ వైకుంఠం ఎంత దూరము అని అడిగారట. వైకుంఠం ఎంత దూరం అని అడిగి అక్కడందరితోనూ కూడా ఏది సభ జరిపారట. సభ జరిపి సభలో అడిగారట వైకుంఠం ఎంత దూరం అని. అంటే అక్కడ పండితవరేణ్యులు కూడా ఉంటారు రాజుల సభలో. అయితే పండితులు ఏదో తెలిసి తెలియకుండా ఉంది, కానీ వాళ్ళలో ఒకరు ఏదైనా చెప్తే రెండో వాళ్ళు కరెక్ట్గా చెప్పేస్తారేమో, నాకేదో తెలిసిన మాత్రం చేత చెప్పాలని లేచేవారు, కానీ ఇంకొకరు ఎవరైనా దీనికన్నా పర్ఫెక్ట్గా చెబితే అక్కడ ఏం లేదు, వారందరికీ అనుభవం లేదు. చదువుకున్నారే తప్ప అనుభవం లేకపోవడం చేత వైకుంఠం ఎంత దూరం అంటే ఎలా చెప్తారు, చెప్పడానికి అక్కడ ఇంత దూరము అని చెప్పడానికి ఎవరూ ముందుకు రావటల్లా. ముందు రాకపోతే అక్కడ ఇంకా మంత్రి గారు రాజుగారు అడిగిన ప్రశ్న మాటి మాటికి అక్కడ ధ్వనింప చేస్తున్నాడు. ఏది వైకుంఠం ఎంత దూరం అని రాజుగారు అడుగుతున్నారు, ఎవరైనా చెప్పగలరా. అప్పుడే దారిలో అటుగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక చాకలవాడు మోటేసుకు వెళుతున్నట్ట. ఆ చాకలవాడి ఇది రజకుడి చెవిలో పడిందట. ఇది చెవిలో పడేసరికి వెంటనే అయ్యో అదేంటి అని చెప్పి వెంటనే ఆ మూటను అక్కడే పడేసి, అండి ఆ రాజుగారు ఏదో క్వశ్చన్ వేశారు, నేను చెప్పడానికి వచ్చాను అన్నట్టు ద్వారపాలకుల దగ్గర. ఏమయ్యా నువ్వు చెప్తావా, నువ్వు ఎలా చెప్తావు, నీకేం తెలుస్తుంది అందులో అని వీళ్ళు కాస్త ఏది డిస్కరేజ్ చేశారు. చేస్తే చాకలి ఆయన ఈ రజకుడు ఆయన ఒప్పుకోల ఏం చేశాడు, ఇక్కడి నుంచి మహారాజా ప్రభో అని కేకేశాడట. కేకేస్తే వెంటనే రాజుగారికి వినిపించి ఎవరది ప్రవేశపెట్టండి అన్నట్టు రాజుగారు. అనగానే రాజుగారు అనగానే ప్రవేశపెట్టారు రజకుడిని. లోపల దాకా దగ్గర దాకా వెళ్ళారు. ఏమయ్యా ఎందుకంత కేకేశావు ప్రభో, మీరేదో అడుగుతున్నట్టున్నారుగా వైకుంఠం ఎంత దూరమని. అందుకని ఎవండి నేను రజకుణ్ణి కదా దారిపోయేవాడిని, మీరు మహారాజు గారు కదా, మీరెంత మహారాజు గారు మీరు ఏమండి, నేను పిలవగానే మీలాంటి మహానుభావులు పలుకుతారా, పలకరు కదా. కానీ నేనేం చేశాను, రోడ్డు మించి పిలిచా, పిలిస్తే మీరు పలికారు కదా. వైకుంఠం ఇంత దూరం అండి అన్నట్టు, వైకుంఠము ఇంత దూరం ఏంటి, భక్తుడు భక్తిగా తాను ఆర్తిగా ఎలా పిలుస్తాడో ఆ మనోవేదనని బట్టి ఆ వైకుంఠము, వైకుంఠం దూరం కాదు, నారాయణమూర్తి మన దగ్గరే ఉన్నాడు గుర్తించినటువంటి వాళ్ళకి. గుర్తించకపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడో ఉంది, దాని దగ్గర పాపులు వెళ్ళరట పుణ్యులే వెళ్తారట అని కథనాలన్నీ మనం చెప్పుకుంటూ ఉన్నాయి. అందుకని ఆవేదన ఉన్న చోట ద్రౌపదికి ద్వారక ఎంత దూరమైంది పిలవగానే. ద్రౌపది ఎక్కడుంది, ఇక్కడ ఇది సభలో ఉన్నది. అక్కడ జరిగేటువంటిది ఏంటి, వస్త్రం విప్పుతున్నారు వాళ్ళు, ఎవరైనా రక్షిస్తారేమోనని చుట్టూ ఉన్న పెద్దలను అందరినీ కోరింది ఆవిడ. పెద్దలెవరూ తల్లి ఎత్తల, కానీ శరణ్ ఒక్కడే అప్పుడు ఇవ్వాల్సింది. అప్పుడు ఆతత్రాన పరాయణుడు కృష్ణుణ్ణి కృష్ణ అని పిలిచింది. పిలిచేసరికి ఆయన కూడా ఏ స్థితిలో ఉన్నాడు, ఆయన పాచికలాడుతున్నాడు రుక్మిణీదేవితో. కానీ వెంటనే ఎక్కడున్నాడు, కృష్ణ అని పిలిచేసరికి వెంటనే ఉండి అనంతమైన వస్త్రాల్ని ప్రసాదించాడు. ఇది పుట్టుకు ఇది పురాణం, ఇది మనం అబద్ధమేం చెప్పుకోట్లా, జరిగినటువంటి సన్నివేశం చెప్పుకుంటున్నాం. అలాగే అక్కడ కూడా గజేంద్రుడు, అంతవరకు గజేంద్రుడు ఏమన్నాడు, తన వాళ్ళు రక్షిస్తారేమో అనుకున్నాడు, తన శక్తి రక్షిస్తుందేమో అనుకున్నాడు. ఆ తర్వాత ఈ గొప్పలు ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వైకుంఠవాస అన్నప్పుడు కూడా వైకుంఠం దూరంగానే ఉంది, వైకుంఠవాసాన్ని కూడా పిలిచాడు. అప్పుడు వైకుంఠానికి ఇక్కడికి రావడానికి దూరం ఉంది అక్కడ. కానీ ఆఖరికి వచ్చేది లా ఒక్కింత లేదు, ధైర్యము విలోలం పోయి ప్రాణములు ఠావులు తప్పి మూర్చ వచ్చి నాకు ఇంకేం లేదయ్యా, నువ్వు తప్పే తప్పరం మెరుగ్గా అన్నాడు. అనేసరికి ఎక్కడున్నారు నారాయణమూర్తి, తన దగ్గరే ఉన్నాడు. మనం కూడా నమ్మాలి, నమ్మితే బంగారు పిచ్చుగా భగవంతుడు, నమ్మకపోతే బూడిదే, ఇది ఎలాగో కాలితే బూడిదే అవుతుంది. దీన్ని నమ్మేదేంటి, ఇది వచ్చింది కాబట్టి పోవటం తథ్యం. ఇది జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం, సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందుకని మనం ఈ విషయాన్ని మహాత్ములు అందించారు మనకి, మహాత్ములు అందించినటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మనం దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఆచరించగలిగితే భగవంతుడు మనవాడే, మన ఇంట్లోనే ఉన్నాడు, మన ఇంట్లో కాదు మనలోనే ఉన్నాడు. భగవద్గీతలో చెప్పలా, భగవద్గీతలో చెప్పి సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తస్మృతి జ్ఞానం అపోహనం చ, సర్వస్య చాహం హృది సన్నివిష్ట, నా వల్లనే మత్తహ స్మృతి జ్ఞానం, వారి వల్లనే ఈ పోని ఆయన వల్ల కలుగుతోందంట. స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం, జ్ఞానం కలగడం, మత్త స్మృతి జ్ఞానం అనూరుకోల అపోహనంచ అంటే మర్చిపోవటం కూడా వారిదే అట. ఆయన గుండెల్లో మన హృదయంలో ఉండబట్టే జరుగుతోందట. మనం ఎన్ని కష్టాలు పడుతూ వస్తున్నాము చిన్నప్పటి నుంచి, అవన్నీ మర్చిపోబట్టే కదా ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ఒక కష్టం వచ్చినప్పుడు ఆ సమయం మనం మర్చిపోతామా, నా జీవితం ఏమైపోతుంది అని ఏడిపించిన కొన్ని సన్నివేశాలు ఉంటూ ఉంటాయి. కానీ ఎంతమందిని బాధని రూపమాపి మరుపు తీసుకొచ్చి మళ్ళా తిరిగి ట్రాక్ మీదకి మన జీవితం నిలబెడుతున్నాడంటే భగవంతుడి యొక్క దయ అనుగ్రహం. అలాగే ఇంకో చోటు కూడా చెప్పాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఆయన ఏం చేస్తానన్నాడు, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ, యంత్రం ఎలాగైతే ఏది నడిపిస్తూ ఉంటుందో అలాగే నేను కూడా, కానీ ప్రభు అనే ఈశ్వరుడు మాత్రం అందరి హృదయాల్లో ప్రకాశిస్తూ ఉంటాడు. ఒకరికి ఒక మాట ఒకరికి ఒక మాట కాదు కదా. కానీ మనందరికీ కూడా ఉన్నది అదే భగవంతుడు మన హృదయంలోనే ప్రకాశిస్తున్నాడు, నమ్మిన వారికి నమ్ముకున్నంత. అందుకనే మనం ఏం చేయాలి, మనం ఆవేదనతో భగవంతుడి దరిగి చేరడానికి ప్రయత్నం చేయాలి. మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుడు మనకి శక్తిని ఇవ్వబట్టే మనం చేయగలుగుతున్నాం, కానీ మన గొప్పతనం కాదు. కానీ ఇక్కడ మనం ఏమవుతోంది, ఇక్కడ అహము మమ అనేటువంటివి రెండు మన వెంటబడి మన కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. అది సహవాస దోషం అవ్వచ్చు, పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటి వాసన దోషం అవ్వచ్చు. అందుకని మనం ఈ నేను నాది అనేటువంటిది మనకి గుర్తించాలి అంటే ఇటువంటి మహాత్ముల యొక్క మహాత్ములు ప్రసాదించినటువంటివి మనం నిత్యము కూడా మన మాటి మాటికి మనం మననం చేసుకుంటూ ఉంటే తప్ప దానిలోకి మనం. అందుకనే మరి దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా మరి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఎలా చెప్పారు ఇక్కడ, ఇది విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజ అంతర్గతం పశ్యని ఆత్మయ పశ్యన్నాత్మని మాయయ బహిరివోద్భూతం యథానిద్ర సాక్షాత్ కురితే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఏది ఒక అద్దంలో మనం చూసేసరికి ఇదంతా చిన్న ముక్కలాగా అనిపిస్తుంది, కానీ ఇది ఇంతే ఉందా అంటే లేదు, ఇటు చూసేసరికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఎలాగైతే మనకు అద్దంలో చిన్నగా ఉండి అసలు చూసేసరికి ఇంతగా కనిపిస్తోందో అలాగే ఆత్మ నీ మాయయ నీ ఆత్మయందు మాయ చేత ఈ విశ్వమంతా కూడా ఏది మహాభూతంగా మనకి కనిపించి భయాందోళన కలిగిస్తుంది. ఎవరు ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు అక్కడ, ఇది సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే. ఆ ప్రభువు గురువులు మనకి ఎప్పుడైతే ప్రబోధన చేసే సమయంలో ఈ విషయాన్ని మనకి అందజేస్తున్నారో, ఇంతకన్నా మనకి జ్ఞానం ఏం కావాలండి. చాలా చాలా ఉన్నాయి ఇటువంటివన్నీ. మనం వెళుతూ వెళుతూ ట్రైన్ బయలుదేరి వెళుతూ ఉంటే గుంటూరు స్టేషన్ వచ్చిందా అంటాం, ఏది గుంటూరు స్టేషన్ వెళ్ళిపోయిందా అంటాం, ఏ స్టేషన్ వచ్చింది అంటాం మనం ట్రైన్ వెళ్తుంటే. అంటే ఏమంటాం మనం, గుంటూరు వెళ్ళిపోయింది అంటాం. గుంటూరు వెళ్ళాలా, మనమే గుంటూరు దాటొచ్చు. ఇలాంటివన్నీ కూడా బయట చూస్తుంటే చెట్లన్నీ పరిగెత్తుకెళ్ళిపోతుంటే భలే ఎంత స్పీడ్గా పరిగెత్తుకెళ్ళిపోతున్నాయో అంటాం. చెట్లు పరిగెట్టట్లా మనం ఉన్న ట్రైనే పరుగు పెడుతుంది. అలాగే మనం కూడా మన నిత్య ఆచరణలో మనమే కాలంలో పడి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం ముందుకి. మనం ముందుకు వెళుతున్నామేమో ఇవన్నీ కదులుతోంది వెళుతోంది అని చెప్పుకుంటున్నాం మనం. కానీ దీని యొక్క సత్యాన్ని మనం రుజువు చేసుకొని ప్రతి విషయంలో విచారణ ద్వారా మనం దానిని ఏది దాని యొక్క నిజమైనటువంటి స్థితిని కనుగొంటే భగవంతుడు మన మనస్సులోనే ఉన్నాడన్నటువంటి నిజ అనుభూతిని మనం పొందగలుగుతాం. అందుకనే మహాత్ములు ఎలా చెప్పారు, మన కవాటి కోలో కోలో మలిన విషయ ధోలో ధోలో మన కవాటు కోలో కోలో మలిన విషయ ధోలో మన కవాటు కోలో కోలో మలిన విషయ ధోలో ధోలో మన కవాటు కోలో राम को बुला लो प्रेम से बसा लो राम को बुला लो प्रेम से बसा लो राम को बुला लो प्रेम से बसा लो राम को बुला लो प्रेम से बसा మన కవాటు ఖోలో ఖోలో మలిన విషయ ధోలో రామ కో బులాలో ప్రేమ సే బసాలో రామ కో బులాలో राम को पहचान लो प्रेम से अपना लो राम को पहचान लो प्रेम से अपना लो पांडुरंग बोलो पंडरीनाथ बोलो पांडुरंग पांडुरंग बोलो पंडरीनाथ बोलो नयन बोलो कलुषारण बोलो
कमल नयन बोलो
कमल नयन बोलो कलुषहरण बोलो
कमल नयन बोलो
मन कवाट खोलो खोलो मलिन विषय धोलो
धोलो मन कवाट धोलो
राम को पहचान लो प्रेम से अपना लो राम को पहचान लो
प्रेम से अपना
संकीर्तन कर लो समसेवन कर लो
संकीर्तन कर लो समसेवन कर लो
संकीर्तन कर लो समसेवन कर लो
संकीर्तन कर लो
चरण ध्यान कर लो जन्म धन्य कर लो चरण ध्यान कर लो जन्म धन्य कर लो गुरु चरण ध्यान कर लो जन्म धन्य कर लो गुरु चरण ध्यान कर लो जन्म धन्य कर लो मन कवाट खोलो खोलो मलिन विषय धोलो धोलो मन कवाट खोलो
मलिन विषय धोलो
राम को बुला लो प्रेम से बसा लो राम को बुला लो
प्रेम से
गुजर रहा है काल पीछे पड़ा है काल पढ़ना शरण भगवान
होता रहा है ज्ञान पढ़ना शरण भगवान
होता रहा है ज्ञान पढ़ना शरण भगवान
होता रहा है ज्ञान पढ़ना शरण भगवान
मन कवाट खोलो खोलो मलिन विषय धोलो धोलो मन कवाट खोलो
खोलो मन विषय धोलो
राम को पहचान लो प्रेम से अपना लो राम को पहचान लो
प्रेम से अपना लो
श्री राम को पहचान लो प्रेम से अपना लो
श्री राम को पहचान लो प्रेम से अपना
श्री गुरु शरणम मम सद्गुरु शरणम मम
श्री गुरु शरणम मम सद्गुरु शरणम
श्री गुरु शरणम मम सद्गुरु शरणम मम
श्री गुरु शरणम मम सद्गुरु शरणम
श्री गुरु शरणम मम सद्गुरु शरणम मम
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 शरणम
मम సద్గురు శరణం మమ. శ్రీ గురు శరణం మమ, సద్గురు శరణం మమ, 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 బోలు సద్గురునాథ మహారాజ్. రెండు చేతులు ఎత్తి ఎందుకు భజన చేయాలి అంటే, ఇది పరమాత్మ, ఇది జీవాత్మ. ఎందుకంటే ఈ రెండిటి కలియకే దాసోహం. మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత గౌరవింపబడుతున్నామంటే, మన భారతదేశం జపాన్ వెళ్ళాను కూడా, జపాన్లో వెళ్ళినా కూడా వాళ్ళు మన బొట్టు మన కట్టు చూసి వెంటనే వాళ్ళు అంటుంటారు, ఇలా అంటుంటారు, అమ్మ వాళ్ళకన్నా మనం ముందనాలన్నమాట. దారిలో కూడా మనం ఇక్కడ దేహాభిమానం పనికిరాదు, దేవుడు అలా చూపించాడు అనిపించేది. అందుకని ఇది పరమాత్మ, ఇది జీవాత్మ, జీవుడు ఎప్పుడే గుర్తు ఉంటాడు కదా. ఈ రెండింటినీ కలిపేది దాసోహం, నమస్కారం అనేటువంటిది. గోపికలు వాళ్ళ వస్త్రాల్ని కృష్ణుడు అపహరించినప్పుడు ఏం చేస్తే ఇస్తానన్నాడు? వాళ్ళు విడిచిపెట్టింది దేహాన్ని కప్పుకున్న వస్త్రం, కానీ భగవంతుడు ఇచ్చిన వస్త్రం ఏంటి? అక్కడ రెండు చేతులు ఎత్తి ఎవరైతే గోవింద కొడతారో మీకు నేను వస్త్రాలు ఇస్తాను. ఏ వస్త్రాలు ఇచ్చాడు అక్కడ? జ్ఞాన వస్త్రాలు ఇచ్చాడు. మన జ్ఞాన వస్త్రాలని తీసుకోవాలంటే చేతులెత్తి పనులు చేయకుండా లేం కదా, శుభ్రంగా చేసుకుంటున్నాము అది కదా. మీ దేశంలో బస్సులు ఏవి ఎక్కాలి కదా, బస్సులు ఎక్కినప్పుడు పట్టుకుంటామా? ఆ ట్రైన్లో కూడా సీట్ లేకపోతే పట్టుకోవాలి కదా, పట్టుకున్నప్పుడు చెయ్యి ఎత్తాం కదా, చెయ్యి ఎత్తకుండా లేం కదా. ఎలాగో ఉత్తరోత్తర ఎప్పుడు ఏ భుజం నొప్పి వస్తుందో తెలియదు మనకి. ఆ నొప్పులు వచ్చే లోపల కాస్త భగవంతుడికి గోవింద నామస్మరణ చేస్తే రాకుండా చేస్తాడు కదా. ఎందుకంటే మందులు కాదు మన రక్షించేది, మన వాడైన దేవుడే రక్షించాలి మన్ని. అందుకని గోవిందా, ఎంత బాగుందో చూడండి, గోవిందా. ఆ మహానుభావులు అనుకుంటున్నారు నా పిల్లలు ఎంత బాగా అభివృద్ధిలోకి వచ్చారో అని ఆనందపడిపోతున్నారు ఆయన కదా. వారు చూపించింది అదే కదా. అందుకని మనకి ఇక్కడ మన కవాటు ఖోలో మనసు పెద్దది చేసుకోవాలి. ఎక్కడ పెద్దది అవుతుందండి? కనిపిస్తుందా? అది మనసు కనిపించేదా? మనసు కనిపించదు. కానీ ఎలా ఉంది మనసు? నీ నఖశిఖ పర్యంతము వ్యాపకమై ఉన్నది. భగవంతుడు ఎలాగైతే సర్వవ్యాపకంగా ఉన్నాడో నీ మనస్సు నీ దేహానికి నఖశిఖ పర్యంతము వ్యాపకమై ఉన్నది. కానీ మనసు అనేటువంటి ఈ తలుపుని ఎప్పుడు ఓపెన్ మనం ఓపెన్ చేసుకోవాలి. మనసు కవాట్ ఖోలో ఎందుకు తెరిచి ఉంచాలి? ఎప్పటికప్పుడు దానిలో ఉన్నటువంటి చెడుని మనం బయటికి పంపించేయాలి. మహాత్ములు మన ఇంటికి రమ్మని పిలిచామండి, పిలిచినప్పుడు మహాత్ములు పిలిచినప్పుడు మన ఇల్లు ఎలా ఉంచుకుంటాం? ఎక్కడెక్కడ క్లీన్ చేసేసి చాలా జాగ్రత్తగా, అమ్మో మహానుభావులు వస్తున్నారు మన ఇంటికి, ఏవి ఉండకూడదు, ఇవి ఉండకూడదు, అవి ఉండకూడదు అని ఎంతో జాగ్రత్తగా మనం అన్నీ జాగ్రత్త చేసుకుంటాం. ఇంకా ఒకవేళ ఏమైనా ఉండిపోతే ఎక్కడ పెడతాం? మంచం కిందకో, బీరువాలు తలుపులు తీరు కదా మహాత్ములు, మనసం కింద చూడరు అని మన తప్పులన్నీ ఎక్కడెక్కడో దాచుకోవాలని చూస్తాం. మళ్ళీ వారు వెళ్ళిపోగానే అవన్నీ మళ్ళీ బయటకు వచ్చేస్తాం. అందుకని మన దోషం లేకుండా మన కవాటు కోలో మళ్ళీ విషయ తోలో కడిగేసుకో. దేని ద్వారా కడుక్కోవాలి? భగవన్ నామం ఇచ్చాడు భగవంతుడు మనకి, భగవన్ నామంతో మనం క్షాళన చేసేసుకోవాలి. నీ దేహాభిమానం ఉన్నంత వరకు, అందుకనే లేచి నృత్యం కూడా చేయమన్నది, అందుకే ఓపిక ఉన్నంత వరకు నృత్యం చేయాలి. రెండు టూ ఇన్ వన్, అక్కడ నృత్యం చేస్తే దేహాభిమానం ఉండకుండా పోతుంది, రెండోది ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే చేతులెత్తి ఇలా చేయమనేది కూడా, ఎందుకంటే నేను 72 నుంచి వెళ్తున్నానండి అమెరికా, ఇవన్నీ కూడా ఇక్కడికి కూడా, ఇక్కడికి 82 నుంచి రావట్లేదు. 82 నుంచి అమెరికా వెళ్ళే ప్రయత్నం మా గురుదేవులతో పాటుగా 3 సార్లు వెళ్ళటం జరిగింది. అప్పట్లో అక్కడ పేపర్లో పడింది 80 సార్లు ఎవరైతే చేతులెత్తి రోజుకి భజన చేస్తారో వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు అని. ఇది కూడా బాగుంది మనకి. ఎందుకంటే హార్ట్ పంపింగ్ ఎక్కువగా ఉంటుందంట, అందుకని హార్ట్కి బ్లాక్లు ఉండవు ఒక అప్పటికే. ఇంకా బ్లాకే లేదు మనకి, బ్లాక్ స్పాట్ ఎక్కడ ఉంటుంది? మనసు హృదయం విశాలమైతే బ్లాక్ స్పాట్ ఎక్కడ ఉంటుందండి? వారికి అప్పచెప్పేశాం, మనస్సు నీది అన్నాం, అన్న తర్వాత మన దగ్గర పెట్టుకునే అర్హత మనకి లేదు. మహాత్ముల పాదాలను ఆశ్రయించిన తర్వాత అన్నీ నీవే అన్నప్పుడు నా తనుమన ధనాలు నీవే అన్నాం. వాస్తవానికి మనం ఎప్పుడూ కాదండి, ఇచ్చినవాడు సొత్తు, వాడిచ్చాడు జన్మని, వాడివే అన్నీ. కానీ మనం మనవిగా పెట్టుకుని మనం బాస కూడా చేస్తాం, తనుమన ధనాల్ని నీవే, తనుమన ధనములనిచ్చిన దాతవు నీవే కదా, కలదంతయు నీదే కదా, నీ అది నీ కర్పించుట. ఎన్నో ఎన్నో ఇటువంటివన్నీ బాసలు చేస్తాం, కానీ నా మనసు నేనే పట్టుకూర్చుంటే అది సత్యమా అసత్యమా మనం అబద్ధం ఆడుతున్నట్టు అవుతుంది. అందుకని ఇక్కడ మన కవాటుకోలో మళ్ళీ నిమిషేథోలో రాముకో బులాలో, భక్తి యోగం అది. భక్తి యోగం ఏంటి? రాముని బులాలో, రాముని పిలువు మనసులోకి, రాముకో బులాలో, ప్రేమసే బసాలో, ఆ ప్రభు మన గుండెల్లో ఉన్నాడు, మన ప్రభువై ఉన్నాడు అని ఆనందించు. రెండోది జ్ఞానపరంగా రాముకు పహచాన్లో, అక్కడ ఉన్నది రాముడు తప్ప ఇంకొకటి లేదు. మన కవాటు ఖోలో మళ్ళిన విషయ థోలో రాముకు పహచాన్లో, ప్రేమసే అపనాలో, ఏ ఒక్కటి ఏ ఒక్కప్పుడు నాదనేది లేదక్కడ, రాముడిదే అయి ఉన్నది అక్కడ అనేటువంటి నిజ సత్యాన్ని మనం గుర్తించాలి. సంకీర్తన కరులో, సంసేవన కరులో, కీర్తన అంటే పాటలు పాడుకోవటం, అక్కడ కీర్తన అలా సంకీర్తన, సమ్యక్ కీర్తన అంటే ఏంటి? మనం కీర్తన చేసేటటువంటి సమయంలో సమ్యక్ అంటే ఆ ప్రభువు తప్ప ఇంకొకటి, ఇంకొకటి కూడా చెప్పారు పెద్దలు కీర్తనలో, దాన్ని తిరగేస్తే నర్తకి, ఏ మనసు అయితే నర్తకిలాగా వేషాలు వేస్తూ ఉంటుందో, ఏ మనసు అయితే నర్తకిలాగా వేషాలు వేస్తూ ఉంటుందో, సంకీర్తన ద్వారా సంకీర్తనలో నిండిపోయినటువంటి ఆ భక్తుడి మనసు ఇక నర్తన చేయదు. అది ఇది నటన కాదు, అది నటన కాకుండా నిత్య జీవితాన్ని గడుపుతుంది. సంకీర్తన కరులో, సేవన కరులో, సేవ చేయి. కానీ ఆ సేవలో మనం ఏమంటాం అంటే, నేనే చేశా, నేనే తెచ్చా ప్రసాదం. మనం అనుకో మీ గుండెకి ఇప్పుడు తెచ్చారు కదా ప్రసాదాలు, ఎవరు చేసుకొచ్చారు? మేమే చేసాం, నేనే చేశాను. ఏది మనం తేలిగ్గా మాట్లాడేసుకుంటాం, కానీ దాని వెనక ఎంత బలం ఉందంటే అది ఇలా 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 పెరిగి పెరిగి ఏదో ఒక నాటికి ఏమవుతుంది, మన జీవితాన్ని కూల్చేస్తుంది. నేను కాదు చేసింది, వెనక ఉన్న భగవంతుడు ఆ అవకాశం ఇచ్చాడు. ఈ ఉపాధి కలిగినందుకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు మనకి, ఇచ్చి సేవ చేసుకోరా నీ జీవితం ఏమైపోతుందో అని భగవంతుడు అనుమతి ఇవ్వబట్టి మనం చేసుకోగలిగామని. సంసేవన కరులో, చరణ ధ్యాన కరులో, జన్మ ధన్య కరులో, ఆ చరణాలని ధ్యానం చేసుకున్నామండి. అమ్మ దాకా కూడా లే, అమ్మ పాదాలు మన హృదయంలో నిలవాలంటే నా అనుభవంలో చెప్తున్నా, గురువుల మాట గురువుల బోధ మనం గుర్తులో పెట్టుకుంటే అమ్మ దానంతర అది నర్తన చేస్తూ ఉంటుంది చక్కగా. అమ్మ యొక్క అనురాగం అంత గొప్పది, అందుకని గురువుల్ని ఏనాడు మనం మర్చిపోకూడదు. అందుకని ఇది చరణ ధ్యాన కరులో, జన్మ ధన్య కరులో, గుజరహాయ కాలం. నిన్నటికి ఇవాళకి మన జీవితంలో ఒకరోజు పోయింది, వచ్చేటప్పటికి ఇప్పటికీ 3 గంటలు 2 గంటలు పోయింది. ఇలాగే ఎన్ని గంటలు గడిపేసుకుని ఎన్ని రోజులు సంవత్సరాలు గడిపొచ్చామో, ఇంకా ఇంత ఉంటామో అన్న గ్యారంటీ లేదు. ఇది బిత్ ఇది గుజరహా హే కాల్, పీచే పడా హే కాల్. కాలం అనేది నడిచి తీసుకెళ్ళిపోతుంది. యముడు అనేటువంటి వాడు మనం వెనకబడి వస్తున్నాడు. పీచే పడా హే కాల్ హోతార హే జ్ఞాన్, నా జ్ఞానం ఏమైపోతుంది? ఈ ప్రపంచ వాతావరణంలో పడి కోతాహై పోగొట్టుకుంటున్నాం. హోతారహాయ్ జ్ఞాన్ పడనా శరణ భగవాన్. ఎప్పుడొస్తుంది మనకి? ఆ భగవంతుని మనం శరణ పొందినప్పుడే వస్తుంది. అప్పుడే మనం భగవంతుని యొక్క కరుణలు, ఇవన్నీ గురుదేవుల యొక్క అనుగ్రహం ఉంటే ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా దేవతా దర్శనం తప్పకుండా అవుతుందండి. గురువుల అనుగ్రహం మనకి పుష్కలంగా ఉండాలి. ఎందుకు ఉండదు? తప్పకుండా మనం బాగుండాలన్నది వారి ధ్యేయం. లోకా సమస్త సుఖనో భవంతు అంటారు వారు. వారి ఆశీస్సులు ఎలా ఉంటాయంటే, ఎక్కడ చూడండి, మహాత్ముల సన్నిధికి వెళితే లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. అందులో మనం కూడా ఉన్నాం. మనం వేరే మామ అని మనం అనుకోక్కర్లే అక్కడ, ఎందుకంటే అందరిలో మనం కూడా ఉన్నాం అక్కడ. అలా పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను మహాత్ములు మనకు అందిస్తున్నారు. అందుకని ఏ యాత్ర వెళ్ళినప్పటికీ కూడా గురుస్మరణ లేకుండా వెళితే యాతనే, కానీ యాత్ర సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఎక్కడైతే గురుస్మరణతో ఉండి గురువులతో కూడా వెళ్ళగలిగితే అది సంపూర్ణ యాత్ర అవుతుంది. తప్పకుండా ఆయా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు గురువులు మనకి దర్శింపజేస్తారు, క్షేత్రజ్ఞ దర్శనాన్ని మనకి చేయిస్తారు అక్కడ గురువులు. దానికోసమే మన జీవితం అక్కడ ఉండాలి. అటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళినా, అయ్య దగ్గరికి వెళ్ళినా, ఎన్ని దేవతామూర్తులు చూసినా అన్నిట్లోనూ ఉన్న ఒకటే శక్తి, అది మన గురుదేవుల ద్వారా. అందుకని గురువును మించిన దైవములేరు వినరామానవుడా, గురువును మించిన దైవములేరు వినరామానవుడా, గురుపాదం శరణనినం గురుపాదం శరణానికి సద్గతి దొరకునుగా, గురువును మించిన దైవములేరు వినరామానవుడా, గురువును మించిన దైవములేరు వినరామానవుడా, గురుపాదం నమ్మిన వానికి సద్గతి దొరకునుక, గురుపాదం సద్గతి దొరకునురా వారికి, గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే ఈశుడని, గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే ఈశుడని, పరబ్రహ్మమని తెలిసిన నాడు గురువే, ఆ పరబ్రహ్మమని తెలిసిన నాడు గురువే, ఆ పరబ్రహ్మమని తెలిసిన నాడు గురువే, ఆ పరబ్రహ్మమని తెలిసిన నాడు, చదువులలోని సారమంతా హృద్గతమయ్యేను, వేదములలోని జ్ఞానమంత విదితం వయ్యేను, చదువులలోని సారమంత హృద్గతమయ్యేను, వేదములలోన జ్ఞానమంత విదితం వయ్యేను, గురువును మించిన దైవములేరు వినరామానవుడా, గురువు గురుపాదం ములు నమ్మిన వారికి సద్గతి దొరకునురా, గురుపాదం నమ్మిన వారికి సద్గతి దొరకునురా, సర్వరోగములు గురుడే భవరోగ వైద్యుడు గురుడే, సర్వలోకములు గురుడే భవరోగ వైద్యుడు గురుడే, విద్యల పెన్నిధి గురుడే జగద్వంద్యుడు గురుడే, విద్యల పెన్నిధి గురుడే జగద్వంద్యుడు గురుడే, విద్యల పెన్నిధి గురుడే జగద్వంద్యుడు గురుడే, ఎన్నిది గురుడే జగద్వంద్యుడు గురుడే, గురువాక్కులే వేద మంత్రములు గురు కృపయే మోక్ష, మోక్ష సాధనము.
గురు వాక్కులే వేద మంత్రములు, గురు కృపయే మోక్ష సాధనము.
గురు వాక్కులే వేద మంత్రములు, గురు కృపయే మోక్ష సాధనము.
గురు వాక్కులే వేద మంత్రములు, గురు కృపయే మోక్ష సాధనము.
మంగళకరుడు మహనీయాత్ముడు, జ్ఞాన సాగరుడు భక్త వత్సలుడు.
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 గురువును మించిన దైవములేరు వినరామానవుడా. పాదములు నమ్మిన వారికి సద్గతి దొరకునురా.
గురు పాదములు
సద్గతి దొరకునురా, సద్గతి దొరకునురా,
సద్గతి దొరకునురా,
సద్గతి దొరకునురా. మనందరినీ ఇప్పుడు ఇక్కడ ఇలాగ మనని కలపడానికి కారణం ఏది? ఆ గురుపాదమే. పరమ గురువులు ఇది మొదటి మూలమైనటువంటి గురువులు ప్రకాశిస్తూ ఉండబట్టి మనకి ఇంతటి ఆనందాన్ని, తృప్తిని మనకి. కాకపోతే మహాత్ములు చెప్పిన వాక్యాలని మనం ఎప్పుడైతే ఆచరిస్తుంటామో, తూచా తప్పకుండా ఆచరిస్తేనే మనం తప్పకుండా అటువంటి సద్గతిని పొందగలుగుతాం. కాబట్టి అటువంటి జగద్గురుదేవులు, జగన్మాత, భువనేశ్వరి అమ్మ, ఎందుకంటే అమ్మ మీద కూడా ఒక పాట పాడలేదు.
వందనమో మాతా కాళికా మమ జననీ, వందనమో మాతా కాళికా మమ జననీ, భువనేశ్వరి మమ జననీ, భువనేశ్వరి మమ జననీ, భువనేశ్వరి మమ జననీ, దేవి దీనా జనా పరిపాలా,
దేవి దీనా జనా పరిపాలా,
దేవి దీనా జనా పరిపాలా. కరుణామయీవని శరణము కోరితినే,
కరుణామయీవని శరణము కోరితినే,
కరుణామయీవని శరణము కోరితినే,
కరుణామయీవని శరణము కోరితినే.
ప్రఫుల్ల వదనా ప్రశాంతి సదనా ప్రసన్న భగుమా,
ప్రఫుల్ల వదనా
ప్రఫుల్ల వదనా ప్రశాంతి సదనా ప్రసన్న భగుమా,
ప్రఫుల్ల వదనా ప్రశాంతి సదనా ప్రసన్న భగుమా.
వందనమో మాతా భువనేశ్వరి మమ జననీ,
వందనమో భువనేశ్వరి మమ జననీ,
భువనేశ్వరి మమ జననీ,
భువనేశ్వరి మమ జననీ.
నీకను సన్నలలో ఈ లోకము మొదలవునే,
నీకను సన్నలలో ఈ లోకము మొదలవు
అమ్మా, నీకను సన్నలలో ఈ లోకము మొదలవునే,
నీకను సన్నలలో ఈ లోకము
మొదలవునే. కనుదమ్ముల కాంతులలో కళకళలాడుచుమనునే,
కనుదమ్ముల కాంతులలో
కాంతులలో కళకళలాడుచు మనునే
కను
కనుబొమ్మ ముడిలో నిఖిలములయ మగునే
నీ కనుబొమ్మ ముడిలో నిఖిలములయ మగునే
నీ కనుబొమ్మ ముడిలో నిఖిలములయ మగునే
నీ కనుబొమ్మ
పరమ పావని జావని
ప్రళయకారిణి
పరమ పావని నత జనావని
ప్రళయకారిణి
పరమ పావని నత జనావని ప్రళయకారిణి భవభయహారిణి
పరమ పావని నత జనావని ప్రళయకారిణి
భవభయహారిణి పరమ పావని నత జనావని ప్రళయకారిణి భవభయహారిణి
పరమ పావని నత జనావని ప్రళయకారిణి భవభయహారిణి
వందనము మాత ళికా మమ జననీ వందనమో మాతా భువనేశ్వరి మమ జననీ వందనమో మాతా భువనేశ్వరి మమ జననీ
వందనమో మాతా భువనేశ్వరి మమ జననీ
భువనేశ్వరి మమ జననీ
భువనేశ్వరి మమ జననీ
జయ జగదంబ మహారాణి కీ హర నమః పార్వతీ పతయే. అటువంటి ఆధ్యాత్మిక దృష్టిలో శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని సద్గురుదేవులు జగన్మాత జగద్గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను పుత్రపౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓం. ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మనం మాట్లాడుకున్నాము, స్వామివారి అనుగ్రహంతో అందరూ ఎవరు ఏ పరమాత్మను ఆశ్రయించారో, ఏ గురువుని ఏ గురు పరమాత్మను ఆశ్రయించారో మనసును అంతర్ముఖం చేసి కొద్ది నిమిషాలు ధ్యానము ప్రార్థనతో కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళుకుందాం. 3 సార్లు ప్రణవాన్ని పూరించండి. ఓ